ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూర్ విద్యార్థులమైన మేము గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ఆహార పరిశ్రమల స్థాపన మరియు అవకాశాలు అనే అంశంపైన మాట్లాడుతున్నాము. వాటి పాత్రలు కావ్యగా శ్రీజ, కార్తీకగా సాయి కీర్తన, శ్రావ్యగా కుందవి, కావ్య తండ్రిగా రాహుల్ మాట్లాడుతున్నారు. హాయ్ కార్తీక.
హాయ్ కావ్య. ఏంటి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
ఏం లేదు కార్తీక, మనది ఫుడ్ టెక్నాలజీ కోర్స్ లో 4వ సంవత్సరం అయిపోతుంది కదా, తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?
నేను బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను. మరి నీ సంగతి ఏంటి?
నేను పై చదువులు చదువుదాం అనుకుంటున్నా కార్తీక.
హాయ్ శ్రావ్య.
హాయ్ కావ్య. హాయ్ కార్తీక.
ఏమైందే, అట్లున్నవేంది, ఏదో పోగొట్టుకున్నట్టు?
ఏం లేదే, మా నాన్న పండించిన పంటకు లాభాలు ఎక్కువ రావట్లేదు. 6 నెలల కష్టం పాపం మా నాన్నది పోయేటట్టుంది. ఏం చేయాలో ఏమో, ఏదీ తోచడం లేదు.
అవును శ్రావ్య, మా నాన్నది కూడా అదే పరిస్థితి.
మన నాన్నలందరి కష్టం ఎందుకు వృధా చేయాలి? మనం చదివిన చదువుని ఉపయోగించి ఎందుకు ఒక ఉపాయం ఆలోచించకూడదు?
అవును, నిజమేగా కార్తీక. ఎక్కడో బయటకి వెళ్ళి ఉద్యోగం వెతకడం కంటే మన వృత్తి మనమే ఎంచుకుంటే బాగుంటుందిగా.
అవును, ఈ ఆలోచన బాగుంది శ్రావ్య.
ఎలాగో మనం చదువుకున్న చదువుని ఇందులో ఉపయోగిస్తే సరిపోతుంది.
ఇలాగైనా మన చదువులు మన తల్లిదండ్రులకి కూడా ఉపయోగపడుతున్నాయంటే సంతోషమేగా.
ఇదంతా సరే గాని ఏం చేద్దామంటారు?
పంట చేతికి బాగానే వస్తుంది కానీ దానికి తగ్గట్టు గిట్టుబాటు ధర రావట్లేదు. ఈ పంటను మనమే తీసుకొని ఎందుకు లాభాలుగా మార్చకూడదు?
అవును శ్రావ్య, ఇలాగే చాలా రైతులు కూడా నష్టపోతున్నారు. అలాగే వాళ్ళ పంటలను తీసుకొని ఉత్పత్తులు చేసి లాభాలను ఎందుకు చేకూర్చకూడదు?
అవును కార్తీక, మా నాన్న లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది.
శ్రావ్య, ఈ కాలంలో పండించిన పంటను ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేకపోతున్నాం. దీని గురించి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి.
అవును కార్తీక, మొన్ననే మనం కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళాం కదా.
అవును, వీళ్ళు వాళ్ళ పంట చేతికి రాగానే ఈ కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి గిట్టుబాటు ధరలు వచ్చినప్పుడు ఆ పంటలు అమ్మి లాభాలు పొందుతున్నారు.
అవును కార్తీక, ఇలాంటిదేదో మనం కూడా ఎందుకు పెట్టకూడదు?
పదండి, అందరం ఈ విషయం గురించి మన తల్లిదండ్రులకి చెప్దాం.
ఏంటమ్మా అందరు కలిసి ఇలా వచ్చారు, ఏంటి విషయం?
ఏం లేదు నాన్న, మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం.
ఏంటమ్మా నిర్ణయం?
అంటే మేమందరం కలిసి ఒక కోల్డ్ స్టోరేజ్ పెడదాం అనుకుంటున్నాం అంకుల్.
కోల్డ్ స్టోరేజ్ అంటే ఏంటమ్మా?
అంటే ఏం లేదు అంకుల్, పండించిన పంటను గిట్టుబాటు ధర రానప్పుడు పంటను కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఉంచి తర్వాత అమ్ముకోవచ్చు. అప్పుడు మనకు మంచి లాభాలు వస్తాయి.
ఆలోచన ఏదో బాగానే ఉంది కానీ దీనివల్ల మీకేంటమ్మా లాభాలు?
మేము ఇక్కడ ఏం చేస్తామంటే రైతుల దగ్గర నుంచి పంటను తీసుకొని నిల్వ ఉంచి ఆ పంటకు తగ్గట్టుగా కిరాయిని తీసుకుంటాము. ఇక్కడ మాకు కూడా లాభాలు రావడం కోసం వాళ్ళు పంటను ఉంచినా ఉంచకపోయినా 3 నెలల కిరాయిని మాత్రం తీసుకుంటాము.
ఇదంతా బాగానే ఉందమ్మా, కానీ మనం ఇంటి కోసం తెచ్చుకున్న సరుకులే ఎక్కువ రోజులు నిల్వ చేయకపోతున్నాం. అలాంటిది అంత పెద్ద మొత్తంలో పంటను ఎలా నిల్వ చేయగలుగుతారు మీరు?
మీకు ఇలాంటి ప్రశ్న తట్టడం కూడా సమంజసమే. ఇక్కడ మేము బయట వాతావరణం తో పోలిస్తే ఇందులో ఉష్ణోగ్రతను తగ్గిస్తాము. దీని వల్ల పంట ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ పంట కోల్డ్ స్టోరేజ్ కి రాగానే పురుగులేమైనా ఉంటే పోవడానికి ఫ్యూమిగేషన్ ని చేస్తాము. ఫ్యూమిగేషన్ అంటే పురుగులు రాకుండా మందులు వాడడం.
ఇదంతా బాగానే ఉందమ్మా, కానీ అన్ని పంటలు ఒకే ఉష్ణోగ్రతను తట్టుకోలేవు కదమ్మా.
అవును నాన్న, మేము ఒక్కో పంటకి ఒక్కో ఉష్ణోగ్రతను ఇస్తాం. అంటే మేము కూరగాయలకి ఒక ఉష్ణోగ్రత, పండ్లకి ఒక ఉష్ణోగ్రత, ధాన్యాలకి ఒక ఉష్ణోగ్రతను పెడతాం.
అక్కడ చల్లగా వాతావరణం ఉంటదంటే మీరందరూ అక్కడే ఉండేటట్టున్నారు కదా.
అయ్యో నాన్న, అలా ఏం కాదు.
మీరందరూ ఈ కోల్డ్ స్టోరేజ్ ని ఎలా కడతారమ్మా?
ఒక్కొక్క రకమైన పంటను ఒక్కొక్క గదిలో పెడతాము, కాబట్టి పాడయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి నాన్న. అలాగే తెచ్చిన పంటను ప్లాస్టిక్ బస్తాల్లో కాకుండా గోనె సంచులలో నింపి చెక్కలపై గోనె సంచులను పెట్టి భద్రపరుస్తాము. ఒక్కో బస్తాకి రైతులకు అనుకూలమైన ధరను వేస్తాము. ఏ రైతు ఏ మూల నుంచి ఎలాంటి పంటను తీసుకొచ్చినా దానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధరను వచ్చేంత వరకు ఉంచి మా వంతు సహాయం మేము చేయగలుగుతాము.
అమ్మా కార్తిక, రైతులకు ఏ విధమైన లాభాలు ఉంటాయి?
దీని ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించగలుగుతాము అంకుల్. అంతేకాకుండా రైతులకు సరైన లాభాలు రాకపోవడం వలన వాళ్ళ వ్యవసాయ వృత్తిని వదులుకుంటున్నారు. ఇలాంటివి పెట్టడం వల్ల రైతులు లాభాలు పొంది దాని ద్వారా వ్యవసాయాన్ని కొనసాగిస్తారు.
మొత్తానికైతే మిమ్మల్ని ఈ చదువు చదివించినందుకు ఏదో రకంగా ఉపయోగపడుతున్నారు కదా.
అయ్యో నాన్న, ఆపు ఇంకా. సరే నాన్న, మేం ముగ్గురం సరదాగా బయటకి వెళ్ళి వస్తాం.
సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి.
అరే చాలా దాహం వేస్తుంది కావ్య, అక్కడ ఏదో జ్యూస్ బండి ఉన్నట్టుంది, వెళ్దామా?
అవునే, పదండి పోదాం.
ఇదేం జ్యూస్ అంకుల్?
ఇది పుచ్చకాయ జ్యూస్ అమ్మా.
ఏందే, తాగుదామా మరి?
అంకుల్ 3 గ్లాసుల జ్యూస్ ఇవ్వండి. అంకుల్ పుచ్చకాయ లోపలిది తీసేసి బయటది అట్లనే పారేస్తారా?
అంటే నువ్వు అది కూడా వదులుదామని అనుకుంటలేవా కార్తిక?
దాన్ని ఎందుకు అట్లా ఆడుకుంటున్నావే? మొన్ననే మనం ఒక వీడియో చూసినాం కదా, అప్పుడే మర్చిపోయినావా?
అవును కావ్య, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా.
అవును కదా, నిజమే. అంకుల్ ఇదంతా మీరేం చేస్తారు?
ఏముందమ్మా, పారేయడమేగా.
మొన్న వీడియోలో చూసినట్టుగా మనం కూడా వీటితో క్యాండీస్ ఎందుకు చేయకూడదు?
అవును శ్రావ్య, ఈ ఉపాయం కూడా బాగుంది.
ఇలా పుచ్చకాయ కాకుండా పనికిరానివి ఎన్నో ఉన్నాయి కదా, వాటిని కూడా పనికొచ్చేలాగా చెయ్యొచ్చు కదా.
అవును కావ్య, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండని పండ్లు కూరగాయలు లాంటి వాటిని కొత్త ఉత్పత్తులుగా మార్చి లాభాలు తీసుకురావచ్చు.
నిజమే శ్రావ్య, ఇలాగో మనం కోల్డ్ స్టోరేజ్ పెట్టే ఆలోచనలో ఉన్నాం కదా, ఒక ప్రాసెసింగ్ యూనిట్ గురించి కూడా ఎందుకు ఆలోచించకూడదు?
ఆలోచిద్దాంలే, కానీ ఇప్పటికే ఆలస్యం అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి.
అవును కావ్య, అప్పుడేదో ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నావు కదా, అసలు దాని కథేంటి?
మన భారతదేశంలో 2% మాత్రమే ప్రాసెసింగ్ చేసిన కూరగాయలు పండ్లు వాడుతున్నారు.
ఇలా వృధా కాకుండా ఉండడానికే ప్రాసెసింగ్ యూనిట్.
సరే గాని మరి మనమేం ఉత్పత్తులు చేద్దాం?
నాకు ఒక ఆలోచన వచ్చింది. మన చుట్టుపక్కల టమాటాలు చాలా పండుతాయి కదా, వాటి నుండి మనం ఏవైనా తయారు చేస్తే ఎలా ఉంటుంది?
బాగుంటుంది కావ్య, కానీ ఏం తయారు చేద్దాం మరి?
టమాటా పొడిని చేస్తే ఎలా ఉంటుంది?
దాన్ని చేయడం ఎలా మరి?
పొడి అంటే మనకి ముందుగా గుర్తు వచ్చేది డ్రైయర్స్. మనం ముందుగా టమాటా గుజ్జును తీసి వాటిని కాన్సన్ట్రేట్ చేసి డ్రైయర్స్ లో వేసి పొడిగా మార్చవచ్చు.
అవును కార్తీక, ఈ టమాటా పొడిని ఎలా వాడతారు?
మనం వేరే కూరగాయలతో ఈ పొడిని వాడవచ్చు.
ఒక్క టమాటా నుంచే కాదు, అరటిపండు నుంచి కూడా ఎన్నో ఉత్పత్తులు చేయొచ్చు తెలుసా కార్తీక?
ఏంటి కావ్య, అరటిపండు నుంచా? ఇక్కడ అరటిపండు తొక్క కూడా తింటావా ఏంటి?
ఏ ఆగవే, అరటిపండు నుంచి ఐస్ క్రీమ్, బ్రెడ్, మఫిన్స్, యోగర్ట్, నూడిల్స్, కేక్, జామ్, వాఫిల్స్, బీర్, వైన్ ఇలాంటివి ఎన్నో తయారు చేయొచ్చు.
వామ్మో, ఇన్నున్నాయా, మనకిక పండగే.
అలాగే కూరగాయలు పండ్లు తేమ శాతం తగ్గించి వాటిని నిల్వ ఉంచి బయట దేశాల్లో ఎక్కడ ఇవి దొరకవో అక్కడికి ఇవి ఎగుమతి చేద్దాం, ఏమంటావు కావ్య?
ఏంటి ఈ వంకతో బయట దేశాలకి వెళ్దాం అనుకుంటున్నావా?
అరే ఎందుకే నన్ను ఇలా ఆడుకుంటున్నావు?
సరే కానీ ఇంతకీ విషయం ఏంటో చెప్పు మరి.
మనం వెళ్ళడం కాదు, ఒక సంస్థ ద్వారా మన ఉత్పత్తుల్ని పంపిస్తాం.
నువ్వు మాట్లాడేది అపేడ సంస్థ గురించేనా?
హా అవును అదే.
ఇది ఉత్పత్తులను బయట దేశాలకి పంపించే సంస్థ కదా?
అవును, దాని గురించి మనకు ఏమీ తెలియదు కదా.
ముందుగా మన పరిశ్రమను అపేడా సంస్థలో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే దానితో పాటు ఏ ఉత్పత్తులను ఏ దేశాలకి పంపాలో ఎంచుకోవాలి. అలాగే ఎవరికి అమ్ముతున్నాము అనే వివరాలు వారికి తెలియజేయాలి.
ఓ ఇంతేనా?
అవును, మనం ఒక సంగతే మర్చిపోయాం.
మన మతిమరుపు గురించి ఇక మనమే చెప్పుకోవాలి. అసలు సంగతి ఏంటి చెప్పు కావ్య.
మనం చేసే ఉత్పత్తులకి లైసెన్స్ ఉండాలి కదా కార్తీక.
నిజమే కదా కావ్య, ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాలన్న విషయమే మర్చిపోయాం. నేను ఈ మధ్యకాలంలోనే ఎఫ్ఎస్ఎస్ఐ గురించి వివరంగా తెలుసుకున్నాను.
అవునా శ్రావ్య, అయితే మన పని సులభమైనట్టే కదా.
ఇంకేంటి ఆలస్యం చెప్పు శ్రావ్య.
ముందుగా మనం ఒక పరిశ్రమ పెట్టిన తర్వాత వాటి వివరాలతో ఆన్లైన్లో ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్లో మన అప్లికేషన్ నింపుతాము.
అంటే అప్లికేషన్ ఇవ్వగానే లైసెన్స్ ఇచ్చేస్తారా వాళ్ళు?
ఎందుకు అంత ఆగం నీకు? శ్రావ్య చెప్పేది పూర్తిగా వింటావా? అదేమన్నా షాప్లో బిస్కెట్టా ఏంటి అడగగానే ఇవ్వడానికి?
అరే ఎందుకే బిస్కెట్ ప్యాకెట్ గుర్తు చేసిండ్రు, నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడు.
అబ్బా, దీనికి ఎప్పుడు తిండిగోలనే. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఏదో కొనియండి, లేకపోతే మన బుర్రలు తినేలా ఉంది.
ఇదిగో చూడండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ పైన ఎఫ్ఎస్ఎస్ఐ గుర్తు ఇంకా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం ఉత్పత్తులు చేసినా దానికి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇంకా మీరు చెప్పడం అయిపోతే ప్యాకెట్ ఇస్తే నా పనిలో నేను ఉంటాను.
ఇంకా పూర్తి కాలేదు కార్తిక, మనం పెట్టిన అప్లికేషన్ వాళ్ళు అంగీకరించాలి. ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, దానితో పాటు మనకి లైసెన్స్ ఇస్తారు.
ఒకదాని తర్వాత ఒకటి బాగానే ఆలోచిస్తున్నారు, కానీ వీటికి పెట్టుబడి సంగతి ఏంటమ్మా?
పెట్టుబడి ఏముంది అంకుల్, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం మాలాంటి వాళ్ళ కోసం కొన్ని పథకాలు మొదలు పెట్టింది.
అవునా, ఏం పథకం?
ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, దాన్నే PMFME అని కూడా అంటారు.
అవునా కావ్య, మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు?
ఈ పథకం June 20, 2020 సంవత్సరంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు.
అసలు ఈ పథకం ఎందుకు ప్రారంభించారు?
కరోనా అందరి జీవితాలను కష్టాలమయం చేసింది. పనులు లేక ఉన్న ఉపాధి కోల్పోయి చాలా మంది తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక యువతకు వారి వారి ప్రాంతాల్లోనే ఉపాధి చూపించేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ పథకం మనకెలా ఉపయోగపడుతుంది కావ్య?
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా అందజేస్తుంది. శ్రావ్య,
ఈ పథకం ఎలాంటి పరిశ్రమలకు నిధులను అందజేస్తుంది కావ్య? మరి
ఫుడ్ ప్యాకేజింగ్, పానీయాల తయారీ తదితరం మైక్రో పరిశ్రమలు ఏర్పాటుకు దోహదపడుతుంది. పరిశ్రమలతో పాటు అందుకు అవసరమైన గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ యూనిట్లు, ఇంక్యుబేషన్ సెంటర్లకు కోసం కూడా మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది.
ఏ రకంగా సదుపాయాలు కల్పిస్తున్నారు?
దీనికి 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అందిస్తున్నారు.
వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టడానికైనా అనుమతిస్తారా, లేదా ఏమైనా నియమాలున్నాయా?
రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండే పంటల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎలాంటి యూనిట్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందో గుర్తిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.
ఏ రకమైన ఉత్పత్తి యూనిట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? మరి
మామిడి, బంగాళదుంప, ఊరగాయ, మిల్లెట్, టమాటా, చేపల ఉత్పత్తులు, మాంసం, కోళ్ల పెంపకం తదితర మైక్రో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తుంది.
అయితే ఒక్కో పరిశ్రమకు ఎంత ఆర్థిక సహాయం చేస్తుంది?
ఒక్కో యూనిట్ ఏర్పాటుకు గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సహాయం అందజేస్తుంది.
మనకి పెట్టుబడి సరిపోతుందా? ఇంకా ఏ విధంగానైనా సహాయపడుతుందా?
మనం తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలనుకుంటే 50% సబ్సిడీ కూడా ఇస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా 35,000 కోట్ల పెట్టుబడులతో పాటు 9 లక్షల మందికి ఉపాధి దక్కుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.
మరి ఈ పథకం కోసం ప్రభుత్వం ఎంతవరకు నిధులను కేటాయించింది?
ప్రభుత్వం ఈ పథకం కింద 2020 నుండి 2025 వరకు 5 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల ఖర్చు చేయాలనుకుంది.
మరి రిజిస్ట్రేషన్ సంగతి ఏంటి?
పిఎంఎఫ్ఎంఈ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కూడా అందించాల్సి ఉంటుంది.
మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనమే పూర్తి చేయాల్సి ఉంటుందా కావ్య?
లేదు, జిల్లా స్థాయిలో రీసోర్స్ పర్సన్లు, యూనిట్లు ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్లను తయారు చేసి రుణం సదుపాయంతో పాటు ఇతర సదుపాయాలను సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంది.
దీని దరఖాస్తుకు ఏం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది కావ్య? మరి
దీనికోసం ఆధార్ కార్డ్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, ఏజ్ ప్రూఫ్, పాస్ఫోటో, ఫోన్ నెంబర్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఇచ్చేసి దరఖాస్తు చేస్తే సరిపోతుందా కావ్య?
జిల్లా నోడల్ అధికారి ఇవన్నీ పరిశీలించిన తర్వాత దరఖాస్తు ఇంకా డిపిఆర్ ని బ్యాంక్ లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టుబడి ఇవ్వాలో నిర్ణయించి మనకు బ్యాంక్ ద్వారా అందజేస్తుంది.
ఇదొకటే స్కీమ్ ఉందా కావ్య?
లేదు నాన్న, MSME అనే ఇంకో స్కీమ్ కూడా ఉంది.
MSME అంటే ఏంటమ్మా?
MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంకుల్. ఇది ఒక సంస్థ, ఇది లోన్ ని అందజేస్తుంది.
కొంచెం వివరంగా చెప్పమ్మా.
MSME లోన్లు అనేవి అనేక ఫినాన్షియల్ సంస్థలు అందించే లోన్లు, వ్యవస్థాపకులకు వివిధ వ్యాపార సంబంధిత ఖర్చులకు తీర్చుకోవడానికి సహాయపడుతుంది.
ఏ సంఘంలో ఈ MSME లోన్లు ఇస్తారమ్మా?
MSME 3 కేటగిరీలుగా విభజించబడింది, మైక్రో, స్మాల్ అండ్ మీడియం.
ఈ 3 కేటగిరీల మధ్య తేడా ఏంటమ్మా?
మైక్రో అంటే మనం మన పరిశ్రమ కోసం కొనే పరికరాల ధర 1 కోటి కంటే తక్కువ ఉండాలి, మరియు వార్షిక ఆదాయం 5 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. స్మాల్ అంటే మన పరిశ్రమ కోసం కొనే పరికరాల ఎకరాల ధర 10 కోట్ల కంటే తక్కువగా ఉండాలి మరియు వార్షిక ఆదాయం 5 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. మీడియం అంటే పరికరాల ధర 20 కోట్ల కంటే తక్కువగా ఉండాలి మరియు వార్షిక ఆదాయం 100 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. ఈ రకంగా వీటిని విభజించారు.
మరి ఈ లోన్లకి మనం ఏమైనా బంగారం పొలం లాంటివి ఏమైనా తాకట్టు పెట్టాల్సి ఉంటుందా అమ్మా?
మనకి వేరే లోన్ ఏదైనా కావాలంటే తాకట్టు పెట్టాల్సి ఉంటుంది, కానీ ఈ లోన్ కి మాత్రం ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు అంకుల్.
మరి దీనికి రుణం లాంటిది ఏమైనా ఉంటుందా అమ్మా?
వేరే లోన్ల రుణాలతో పోలిస్తే ఈ లోన్ కి రుణం చాలా తక్కువ.
ఇంకా సబ్సిడీ లాంటివి ఏమైనా ఇస్తారా శ్రావ్య?
మనం పెట్టే పరిశ్రమను బట్టి పెట్టే స్థలాన్ని బట్టి సబ్సిడీలు నిర్ణయించి ఇస్తారు అంకుల్.
మరి దాని రిజిస్ట్రేషన్ సంగతి ఏంటమ్మా?
రిజిస్ట్రేషన్ గురించి నాకన్నా కార్తికకి బాగా తెలుసు అంకుల్. కార్తిక చెప్పు నువ్వు.
MSME.government.in లేదా ఉద్యమ్ రిజిస్ట్రేషన్.government.in అనే వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి అంకుల్.
ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలానో కాస్త వివరంగా చెప్పు కార్తిక.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లకు ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే మన వివరాలు అడుగుతుంది.
అంటే ఎలాంటి వివరాలమ్మా?
మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ లింక్ ఉన్న ఫోన్ కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే మనం ఎలాంటి పరిశ్రమ పెట్టాలనుకుంటున్నామో అది ఎంచుకోవాలి. మన పరిశ్రమ పేరు ఇంకా వివరాలు పెట్టాలి.
ఇది ఒకటి పెడితే ఇవి పెడితే సరిపోతుందా? ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు పెట్టాల్సి ఉంటుందా అమ్మా?
మన పరిశ్రమ పెట్టే స్థలం యొక్క వివరాలు, బ్యాంక్ యొక్క వివరాలు పెట్టాల్సి ఉంటుంది. మన పరిశ్రమ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, వార్షిక ఆదాయం ఎంత వస్తుంది, ఎంత పెట్టుబడి పెడుతున్నాం అనే వివరాలు అన్ని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేస్తే మనకి చివరగా ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత MSME రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ని బ్యాంక్ లో చూపిస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి మన పరిశ్రమ ఏ కేటగిరీ కిందికి వస్తుందో చూసి మనకి లోన్ అందజేస్తారు నాన్న.
మొత్తానికైతే మనకన్నిటి గురించి ఒక అవగాహన వచ్చింది.
అవును, ఇలాగైనా మనం స్థిరపడుతున్నాము.
మీరు స్థిరపడమే కాకుండా మన చుట్టుపక్కల వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు కదా, అంటే నాకు చాలా గర్వంగా ఉంది. దీని ద్వారా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ వాళ్ళు అవుతున్నారు, నాకు సంతోషంగా ఉంది.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థిని విద్యార్థులచే రూపొందించబడిన చేనుకబుర్లు రేడియో ప్రోగ్రాంకి స్వాగతం. చేనుకబుర్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇందులో భాగంగా పుట్టగొడుగుల పెంపకం నాటిక వింటారు. ఈ నాటికలో పాత్రలు, పాత్రధారులు రంగయ్య సతీష్, సాంబయ్య కృష్ణ, సీను అనిల్, ఏవో కమలుద్దీన్. రండి, పుట్టగొడుగుల పెంపకం నాటిక విందాం.
ఏం సీను, ఎట్లున్నావు? పొలం పనులు బాగా నడుస్తున్నాయా?
హా, బాగానే ఉన్నాయి రంగయ్య. పని కూడా బాగానే నడుస్తున్నాయి, మంచి దిగుబడి వస్తుంది పెట్టిన పెట్టుబడికి. నీ సంగతేంటి రంగయ్య?
నాకేం సీను, బాగానే ఉంది. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నందుకు సంతోషంగానే ఉన్నాను మంచి లాభాలతో. కానీ మారుతున్న కాలంతో మన నడవడికలు సాగాలిగా. అందుకే ఎప్పుడు ఈ పంట పొలాలతోనే కాకుండా వేరే ఏమైనా పెంపకాలు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను.
అవును రంగయ్య, నేను కూడా చాలా రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. అదిగో మాటల్లోనే మన సాంబయ్య వచ్చాడుగా. ఏం సాంబయ్య, చాలా హుషారుగా ఉన్నావేం? ఈ సంవత్సరం దిగుబడి అధికంగా వచ్చినట్టుంది.
అదేం లేదు సీను, చాలా రోజులైంది కదా మనం కలవక, అందుకే ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఏం రంగయ్య, నువ్వు కూడా ఇప్పుడేనా రావడం?
అవును సాంబయ్య, ఇప్పుడే వచ్చాను.
చెప్పండి, ఏదో మాట్లాడుకుంటున్నారుగా.
ఏం లేదు సాంబయ్య, పంటలకి తోడుగా ఇంకేదన్నా చేసి 4 రాళ్ళు కూడబెట్టాలనుకుంటున్నాను.
అవును రంగయ్య, నేను ఈ మధ్య పుట్టగొడుగుల పెంపకం గురించి విన్నాను, చాలా బాగుంటుందట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునట.
అవునా సాంబయ్య, దాని గురించి నీకేమైనా అవగాహన ఉందా?
మొన్న ఒక కార్యక్రమంలో మన వ్యవసాయాధికారిని కలిశాను, పుట్టగొడుగుల పెంపకం గురించి చెప్పాడు, కానీ అది సరిగ్గా అర్థం కాలేదు సీను.
అవునా సాంబయ్య, అయితే ఒకసారి కలిసి వస్తే బాగుంటుందిగా, ఏమంటావు సీను?
సరే వెళ్దాం పదండి.
నమస్కారం సార్.
నమస్కారం సార్.
నమస్తే నమస్తే, చెప్పండి. స్నేహితులంతా కలిసికట్టుగా వచ్చారు, ఏంటి సంగతులు, ఏమైనా సమస్యనా?
సమస్య ఏం లేదు సార్, మొన్న ఒక కార్యక్రమంలో ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి చెప్పారుగా, అది కాస్త విపులంగా చెప్పగలరా సార్?
అవును సార్, కాస్త సమయం మాకోసం కేటాయించి దీని గురించి చెప్పండి మీరు.
అవును సీను, పుట్టగొడుగుల పెంపకం చాలా బాగుంటుంది. ఆ విషయాన్ని మొన్న నేనే సాంబయ్యకి చెప్పాను. ఈ ఆధునిక పరిస్థితిలో వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలి, అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి.
అలాగే సార్, మేము పుట్టగొడుగులు పెంచుకోవాలనుకుంటున్నాము. మీ సలహా ప్రకారం వీటిని ఎలా పెంపకం చేస్తే బాగుంటుందో తెలుసుకుంటాం సార్.
అయితే పుట్టగొడుగులలో తినదగినవి మరియు తినకూడనివి ఉన్నాయి. ప్రస్తుతం తినదగిన వాటిలో బటన్ పుట్టగొడుగులు, ఆయిస్టర్ లేదా ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిని కుటీర పరిశ్రమగా పెంచుకోవడానికి సులభంగా ఉంటుంది.
సార్, వీటిని ఏ కాలంలో సాగు చేయాలి మరి?
మనకి ముఖ్యంగా ఆయిస్టర్ పుట్టగొడుగులని చల్లటి వాతావరణాన్ని కల్పించి మార్చ్, ఏప్రిల్, మే మాసాలు మినహా మిగతా 9 నెలల్లో కూడా పెంపకం చేయవచ్చు.
సార్, వీటిని అన్ని నెలల్లో పెంచేట్టు ఉండదా?
ఉన్నాయి రంగయ్య, ఉన్నాయి. అన్ని మాసాలలో పెంచేవి పాల పుట్టగొడుగులు మాత్రమే. అయితే శీతాకాలంలో వీటిని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయలేము.
సార్, మరి ఈ పెంపకానికి కావాల్సినవేంటివి సార్?
అక్కడికే వస్తున్నా సీను. మనకి ముఖ్యంగా మరియు మొదటగా కావాల్సింది స్పాన్. జొన్న, మొక్కజొన్న లేదా గోధుమ గింజలపై వృద్ధి చెందే శిలీంద్రాన్ని స్పాన్ అంటారు. స్పాన్ అంటే విత్తనం.
సార్, మరి ఈ స్పాన్ తయారీకి కావాల్సింది ఏంటి సార్?
స్పాన్ తయారీకి మనకి ముఖ్యంగా తల్లి స్పాన్, ఇనాకులేషన్ గది, ప్రెషర్ కుక్కర్, ఇంకా వివిధమైన జొన్న, మొక్కజొన్న లేదా గోధుమ గింజలు, అతినీల లోహిత బల్బ్, కాల్షియం కార్బోనేట్, చాక్ పౌడర్ కావాలి సాంబయ్య.
సార్, ఈ స్పాన్ తయారీ విధానం చెప్పగలరా?
మొదటగా మనం తీసుకున్న జొన్నలు లేదా గోధుమలు ఉడకబెట్టి తీయాలి. 1 కిలోకి 20 గ్రాముల కాల్షియం కార్బోనేట్ పౌడర్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని స్పాన్ సీసాలో పొందుపరచాలి. దీన్ని గట్టిగా దూదితో మూసివేయాలి. దీనిపై 1 కాగితాన్ని తీసుకొని దారంతో గట్టిగా కట్టాలి.
మరి ఈ మిశ్రమ సీసాని ఏం చేయాలి సార్?
అయితే ఈ సీసాలని ఆటోక్లేవ్లో 15 పౌండ్ల వద్ద గంటన్నర ఉంచాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని వాడొచ్చా సార్?
లేదు సీను, ఈ సీసాలని స్టెరిలైజ్ చేయాలి. దానికోసం అతినీల లోహిత బల్బ్ని లేదా దీపాన్ని వాడాలి.
ఇలా ఎంతసేపు ఉంచాలి సార్?
24 గంటలు ఉండనివ్వాలి రంగయ్య. ఆ తర్వాత తల్లి స్పాన్ని దాంట్లోకి పంపాలి. దాని తర్వాత దారంతో కట్టివేయాలి.
దీనికి ఇంకా ఎంత సమయం పడుతుంది సార్?
అయితే ఈ మిశ్రమాన్ని 24 నుండి 28 డిగ్రీల రూమ్ టెంపరేచర్లో 10 నుండి 15 రోజులు ఉండనివ్వాలి. వారం తర్వాత సీసాని బాగా గుండ్రంగా తిప్పాలి.
ఈ సీసాని ఎందుకు తిప్పాలంటారు సార్?
అలా తిప్పడం వల్ల శిలీంద్రపు బూజు ముక్కలుగా అయి గింజలన్నింటికి అంటుకుంటాయి. 3 వారాలలో మైసీలియం బాగా పెరిగి పుట్టగొడుగులను పెంచడానికి వీలు పడతాయి.
సార్, మరి ఈ తయారీ విధానంలో ఇంకా ఏమైనా జాగ్రత్తలున్నాయా?
ఉన్నాయి రంగయ్య, ఎందుకుండవు. అయితే స్పాన్ ఎప్పుడు తెల్లగా సిల్క్లాగా ఉండాలి, దూదిలా ఉండకూడదు. స్పాన్ సీసాలో ఏమైనా మచ్చలు కనిపిస్తే అవి చెడిపోయాయని అర్థం.
ఈ స్పాన్ ఎంతకాలం వాడటానికి ఉపయోగపడుతుంది సార్?
ఇక్కడ స్పాన్ని నెలలోపే వాడాలి. అది కూడా మొత్తం సీసాలోని స్పాన్ని ఒకేసారి వాడాలి, విడతల వారీగా వాడకూడదు. అలా ఈ స్పాన్ ముత్యపు చిప్ప పుట్టగొడుగు పెంపకానికి వీలుగా ఉంటుంది.
సార్, మరి దీనికి ఎలాంటి పరిసర ప్రాంతాల్లో అనుకోగా ఉంటాయి? ఇంకా వాటి నిర్మాణంలో ఏమైనా ఇతర అంశాల గురించి చెప్తారా సార్?
అయితే 26 డిగ్రీల టెంపరేచర్ మరియు 80 నుంచి 95% తేమ కలిగి ఉన్న 1 గదిని లేదా తాటియాకుల షెడ్ని వాడొచ్చు. ఎండిన వరిగడ్డి, పాలిథీన్ సంచులు, సంచులని కట్టడానికి దారం తీసుకోవాలి. ర్యాక్స్ విషయానికొస్తే 5 అడుగుల ఎత్తు, 1 అడుగు వెడల్పు, 6 అడుగుల పొడవు, షెల్ఫ్లతో కూడిన ర్యాక్స్ తీసుకోవాలి. గోనె సంచులు, ప్లాస్టిక్ ట్రే, ఇనుప చువ్వ తీసుకోవాలి.
సార్, మరి మాకు దీనిపై పెద్ద అనుభవం లేదుగా సార్, ఈ పెంపకం విధానం గురించి ఏమైనా చెప్తారా?
సీను, వారానికి కనీసం 2 సార్లు గోడలు, నేలపై 2% ఫార్మాలిన్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తాజా వరిగడ్డి 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ముక్కలుగా చేసి 12 నుంచి 16 గంటల నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటి నుండి తీసి శుభ్రమైన నీటితో కడగాలి. దాని తర్వాత మరుగుతున్న నీటిలో వేయాలి. ఇలా 1/2 గంట సేపు ఉడకనివ్వాలి.
అలా దాని తర్వాత ఇంకేం చేయాలి సార్?
అయితే మన చేతులని, ట్రేను, డెటాల్ ద్రావణంతో శుభ్రపరచాలి. స్పాన్ పైభాగాన్ని కూడా డెటాల్తో శుభ్రపరచాలి.
సార్, మరి ఆ స్పాన్ని ఇప్పుడు ఏం చేయాలంటారు?
సాంబయ్య, ఆ స్పాన్ని ట్రేలో పొందుపరచాలి. ఇలా బెడ్స్ తయారీ చేసుకోవాలి.
సార్, ఈ బెడ్స్ తయారీకి ఏ సంచులను వాడమంటారు?
సాంబయ్య, ఈ బెడ్స్ తయారీకి మనకు దొరికే ఏవైనా పాలిథీన్ సంచులను వాడుకోవచ్చు. తర్వాత సంచులలో గడ్డి నింపి పైన స్పాన్ని పొందుపరచాలి.
సార్, ఈ సంచిని మొత్తం నింపాలా సార్?
లేదు సీను, సంచి యొక్క మూడంతులు నింపి ఆ పైన స్పాన్ని చల్లాలి. దారంతో బిగించి కట్టాలి. వీటిని కింది భాగంలో రంధ్రాలు చేయాలి.
సార్, మరి ఎంత స్పాన్ పడుతుంది?
4 బెడ్స్ తయారీకి దాదాపు 500 గ్రాముల స్పాన్ సరిపోతుంది సాంబయ్య. అయితే గదిని మాత్రం చీకటిగా ఉండనివ్వాలి.
అలా చేస్తే ఏమైతుంది సార్?
రంగయ్య, ఈ విధంగా ఉంచడంతో ఉష్ణోగ్రతని నియంత్రించవచ్చు మరియు వివిధ రకమైనటువంటి క్రిములను నశిస్తుంది. ఇలా 18 నుంచి 25 రోజులు పొందుపరచాలి.
ఆ తర్వాత మనం ఏం చేయాలి సార్?
అప్పుడు ఆ బ్యాగ్ని తొలగించాలి. మనకి పుట్టగొడుగులు పెరగడం కనిపిస్తుంది సాంబయ్య.
సార్, మరి కోతకి ఎంత సమయం పడుతుంది?
7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది సాంబయ్య. పుట్టగొడుగులను అడుగు కాడతో సహా తొలగించి విక్రయించవచ్చు.
సార్, ఒక విషయాన్ని మర్చిపోయాం. మనకు వచ్చిన పుట్టగొడుగులను ఎంతకాలం నిల్వ ఉంచుకోవచ్చు?
అయితే సాంబయ్య.
సరే సార్, మాకోసం ఇంత సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
సరేనండి, ఏదైనా ఇతర వివరాలు కావాలనుకుంటే ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు.
అలాగే సార్, ధన్యవాదాలు.
మంచిది, వెళ్ళిరండి.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న:
కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఏ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ అవిసె గింజలు, ఆప్షన్ బి సామలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ అవిసె గింజలు.
గత వారం రెండవ ప్రశ్న:
ఎండాకాలంలో దాహర్తికి బాగా ఉపయోగపడే చిరుధాన్యాలు ఏమిటి? ఆప్షన్ ఏ కొర్రలు, ఆప్షన్ బి సజ్జలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి సజ్జలు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి, దోమల్గూడ హైదరాబాద్ నుండి డాక్టర్ స్వరూప, కోదాడ సూర్యాపేట నుండి నల్లూరి కోటేశ్వరరావు వసంత, కౌకుంట్ల మహబూబ్ నగర్ నుండి బడుగుల ఇందిర, పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం నుండి సునీల్, సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి నాగసీటి రాజేంద్ర గౌడ్ ఎండి మజీద్, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి కిషోర్, లలిత, రవి, జశ్విత, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్క్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి శ్రీనివాస్, స్వాతి, పింకీ, రుత్విక, లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్యామలమ్మ, శాంతినగర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి రామారావు, లక్ష్మి, రేవంత్, పెద్ద కొత్తపల్లి సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు మణికొండ హైదరాబాద్ నుండి ఝాన్సీ కర్రీ. ఈ వారం మొదటి ప్రశ్న:
మన ఉత్పత్తులను బయట దేశాలకి ఏ సంస్థ ద్వారా పంపిస్తారు? ఆప్షన్ ఏ అపేడా, ఆప్షన్ బి PMFME.
ప్రశ్న మరోసారి:
మన ఉత్పత్తులను బయట దేశాలకి ఏ సంస్థ ద్వారా పంపిస్తారు? ఆప్షన్ ఏ అపేడా, ఆప్షన్ బి PMFME.
ఈ వారం రెండవ ప్రశ్న:
MSME ఎన్ని కేటగిరీలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 3.
ప్రశ్న మరోసారి:
MSME ఎన్ని కేటగిరీలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 3.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.